ఆయన అనుభవించినటువంటి శ్రమల గురించి కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేద్దాము. వాక్యానికి అనుగుణంగా కొన్ని నిమిషాలు. ఈ సండే ముఖ్యంగా ఏమంటారంటే హోలీ వీక్ అంటారు. అంటే సండే రోజు యేసుప్రభు వారు రాజుగా యెరూషలేములోకి ఎంటర్ అవడం మనం చూస్తామన్నమాట. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఈ వారం అంతా హోలీ వీక్ గా భావించి, ఎందుకంటే పస్కా పండగ ఆదివారం నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ వారం అంతా హోలీ వీక్ అంటారు. అయితే యేసుప్రభు వారు యెరూషలేములో చాలా సార్లు వచ్చి వెళ్ళారు. అయితే సండే పామ్ సండే అంటారు, మట్టల ఆదివారం అంటాం కదా. సో అది ఎందుకు ఆ రోజు అది అలా సెలబ్రేట్ చేశారు అంటే మనకి మత్తయి సువార్త 21:5 ఇలా ఉంటుంది. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను బారావాహిక పశువు పిల్లనైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అన్న సంగతి మనకి యేసుప్రభు వారు ఆదివారం రోజు యెరూషలేములోకి ఒక రాజుగా ఎంటర్ అవుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇదే ప్రవచనం మనకి జకర్యా గ్రంథం, ఓల్డ్ టెస్టమెంట్ జకర్యా గ్రంథము 9:9 మనకి సేమ్ ఇదే వచనం మనకి అక్కడ కనిపిస్తూ ఉంటుంది. సియోను నివాసులారా బాగుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. రాజు నీతి నీ రాజు అనే మాట అక్కడ చాలా గమనించాలి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్ద వచ్చుచున్నాడు అనే మాట మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం ఈ మత్తయి సువార్త 21:1 చాలాసార్లు యేసుప్రభు వారు యెరూషలేములోకి ఎంటర్ అయినట్టు లేకపోతే యెరూషలేములోకి వచ్చినట్టు మనం చూస్తాం. కానీ ఇక్కడ సపరేట్ గా యేసుప్రభు వారు యెరూషలేములోకి వస్తుంటే అక్కడ ఉన్న బట్టలన్నీ పరిచి హోసన్న జయము దావీదు కుమారుడా జయమని ఆయనని ఆరాధిస్తున్నట్టుగా, ఆయన విజయోత్సవాలతోటి మనుషులందరూ ఆయనను స్వాగతిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఇదేంటి, యేసుప్రభు వారు సాత్వికుడై రాజు సాత్వికుడై గాడిద పిల్లని ఎక్కి రావడం ఏంటి అంటే మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే యేసుప్రభు వారు ఈ హోలీ వీక్ లో యెరూషలేములోకి ఎందుకు ఎంటర్ అవుతున్నారు అంటే ఆయన రాజే, నీ రాజే, యూదులకు చెప్తున్నానమాట నీ రాజే ఆయన. కానీ ఆయన ఇప్పుడు యెరూషలేములోకి ఎలా ఎంటర్ అయ్యారు, ఎలా వస్తున్నారంటే సాత్వికుడై గాడిద పిల్లని ఎక్కి వస్తున్నారు. అంటే ఏంటంటే నీ రాజే నీ కోసం శ్రమ పడటానికి సిలువలో చనిపోవడానికి, అంటే ఇక్కడ గాడిద పిల్లకి సూచనగా అంటే సాత్వికుడై అనే మాట ఎందుకు ఉపయోగించారు అంటే రాజే కానీ మనుషుల్ని రక్షించడానికి గాడిద పిల్లని ఎక్కి ఆయన సాత్వికుడుగా తను తాను తగ్గించుకొని కంప్లీట్ గా శ్రమ అనుభవించడానికి యేసుప్రభు వారు వస్తున్నారు. అది మనం గమనించాలి. అది ఆయన శ్రమలకు స్టార్టింగ్ గా మనం ఈ ప్రవచనాన్ని మనం చూడగలుగుతున్నాం అన్నమాట. అయితే మన జీవితంలో మాత్రము శ్రమ ఎట్నుంచి వస్తుందో, ఎలా వస్తుందో, ఏ రూపంలో వస్తుందో కూడా మనం అసలు దాన్ని ఊహించలేము. వచ్చినప్పుడు అరే మనం ఆలోచిస్తాం ఇదెందుకు వచ్చింది ఈ శ్రమ ఇంత అంటే మనకేంటంటే సడన్గా యాక్సిడెంటల్ గా అన్ని జరుగుతూ ఉంటే అనిపిస్తుంది. కానీ యేసుప్రభు జీవితంలో ఏది యాక్సిడెంట్ గా ఏది సడన్ గా జరిగినట్లుగా మనకు కనిపించదు. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ ప్లాన్డ్. యేసుప్రభు జీవితంలో ఏదైతే జరగాలో అది కంప్లీట్ గా, అంటే ఈరోజు మనం శ్రమ గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి యేసుప్రభు జీవితంలో ఆయన ఎదుర్కొన్నటువంటి శ్రమ అప్పటికప్పటికేదో సడన్ గా వచ్చింది కాదు. అది ఆల్రెడీ జగత్తుత్పత్తి వేయబడక మునిపే ప్రీ ప్లాన్డ్ గా నిర్ణయించబడింది అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అపోస్తల కార్యాలు 3:18 ఇలా ఉంది. అపోస్తల కార్యాలు 3:18 అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తలతోనూ ముందుగా ప్రచురపరిచిన విషయములను ఇలాగు నెరవేర్చును అనే మాట ఉంది. అంటే యేసుప్రభు వారు శ్రమ పడతారన్న సంగతి ముందుగానే ప్రచురపరిచిన విషయాలను ఉంది. ఎప్పుడు ముందుగా నిర్ణయించబడింది ఈ విషయము అంటే ఎఫెసీయుల రాసిన పత్రిక 1:4 ఎఫెసీయుల రాసిన పత్రిక 1:4 జగతుత్పత్తి వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేశాడని, ఆయన రక్తం వల్ల మనకి పాపక్షమాపణ కలుగుతుందని ఎప్పుడు నిర్ణయించబడింది, జగతుత్పత్తి వేయబడక మునిపే యేసుప్రభు వారు ఇలా శ్రమ పడాలి, ఆయన రక్తం చిందించబడాలి అన్నది అప్పుడే నిర్ణయించబడిందంట. అందుకనే ప్రకటన గ్రంథం 13:8 కూడా జగతుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల అనే మాట చూస్తాం మనం. అక్కడ కూడా వధింపబడిన గొర్రె పిల్ల ఎప్పుడు, జగతుత్పత్తి మొదలుకొని అప్పుడే. పోతే పేతురు రాసిన మొదటి పత్రిక 1:20 కూడా మొదటి పేతురు 1:20లో ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడేననే మాట కనిపిస్తుంది. ద వర్క్ ఆఫ్ జీసస్ వాస్ అపాయింటెడ్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ది ఎర్త్. అంటే జగత్తుకు పునాది వేయబడక మునిపే యేసు ప్రభువారు ఇలా శ్రమ పడాలి అన్నది నిర్ణయించబడింది. దాని కొరకే ఆయన అపాయింట్ చేయబడ్డాడు. ఇలా సిలువలో, సిలువ కంటే ముందే ఆయన శ్రమ పడాలి, సిలువ మరణం పొందాలి, రక్తం చిందించబడాలి అన్నది జగతుత్పత్తి వేయబడక మునిపే తండ్రి అయిన దేవుడు నియమించాడు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. అందుకనే ఆ విషయాల్ని దేవుడు మనకి డాక్యుమెంట్ గా బైబిల్లో మొదటి పుస్తకమైన ఆది కాండం నుంచి దేవుడు రాయించి వచ్చాడు. ఇది ఎప్పుడు నిర్ణయించబడింది అంటే 4 verses చెప్పాను నేను, జగతుత్పత్తి వేయబడక మునిపే యేసు ప్రభు వారు ఇలా శ్రమ పడాలి అని నిర్ణయించబడింది. ఆ విషయము దేవుడు ఏం చేశాడంటే మనకి బైబిల్లో రిటర్న్ డాక్యుమెంట్ లో మొదటి పుస్తకము నుంచి రాయించిచ్చాడు. ఆది కాండం 3:15 అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మెడ మీద కొట్టుదువు అని చెప్పిన అనే మాట ఉంది. అంటే ఏంటంటే అక్కడ యేసు ప్రభు వారి యొక్క సిలువ మరణం ద్వారా సాతానుని ఆయన ఓడించబోతున్నాడు, వాడి అధికారం కింద ఉన్న ప్రజల్ని ఆయన రక్షించుకుంటాడన్న సంగతి ఆది కాండం 3:15 రాయబడింది. మోషేకి ఎలా తెలుసు? సామాన్య మనుషులకి జరగబోయే సంగతులు తెలియవు కదా. మనం పుట్టక మునుపు లేకపోతే జగతుత్పత్తి వేయబడక మునుపు ఏం జరిగిందో, దేవుడు ఏమనుకున్నాడో మనసులో మోషేకి ఎలా తెలుస్తుంది, మనకెలా తెలుస్తుంది? ఆది కాండం రాసింది మోషే, కానీ ఈ ఇలాంటి విషయాలు ఎలా రాయగలిగాడు? జరిగిన విషయము లేకపోతే జరగబోయే విషయం అయితే మోషే రాశాడు. ఏంటి? జగతుత్పత్తి వేయబడక మునిపే దేవుడు ఏదైతే నిర్ణయించుకున్నాడో ఆ సంగతి, సిలువలో యేసు ప్రభు వారు భవిష్యత్తులో రాబోతున్నాడు, ఆయన మరణం ద్వారా ఆయన శ్రమ అనుభవించి మరణించాలి, దాని ద్వారా సాతానుడి యొక్క అధికారంలో ఉన్న మనుషుల్ని ఆయన రక్షించుకోబోతున్నాడు అన్న సంగతి మనకు ఆది కాండం 3:15 రాయబడి ఉంది. అలాగే 22:6-7 కూడా మనం చూస్తే, నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను, నన్ను చూచిన వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు అనే మాట చూస్తాం. అంటే యేసు ప్రభువారు అనుభవించే ఆ అపహాసము లేకపోతే నిందలు, మనుషుల చేత తృణీకరించబడతారు అన్న ప్రవచనాలు మనం ఈ గ్రంథంలో చూడగలం. అలాగే యెషయా గ్రంథం 53:4 దేవుని వలన బాధింపబడిన వాణిగాను శ్రమనొందిన వాణిగాను మనం అతన్ని ఎంచితిమి అనే మాట ఉంది. ఇక్కడ దేవుడే యేసు ప్రభు వారిని శ్రమకు బాధించబడడానికి ఆయనని నియమించాడు, దేవునికి అది ఇష్టమైంది అన్న సంగతి మనకు అర్థమవ్వాలి. ఈ 53 అంతా మనం చూస్తే యేసు ప్రభు వారు ఎటువంటి శ్రమని ఆయన అనుభవించబోతున్నారో ఆ శ్రమ గురించి 53 మొత్తం యెషయా గ్రంథములో మనం చూడగలుగుతున్నాం అన్నమాట. ప్రవక్తలు ఈ విషయాల్ని ప్రతి పుస్తకంలో రాయించుకుంటూ వచ్చారు. అలాగే యేసు ప్రభు వారు తాను అనుభవించే విషయాల్ని ఆయన కూడా తన నోటితో చెప్పినట్లుగా మనం చూడగలం. యేసు ప్రభు వారు శ్రమ అనుభవించటం అన్నది దేవుని చిత్తమయ్యుంది, దేవుని కోరిక అయ్యుంది, ఆయన దయా సంకల్పం అది, ఆయన ప్రణాళిక. చాలాసార్లు శ్రమ అనుభవించటం కోరిక ఏంటి, శ్రమ అనుభవించటం ప్రణాళిక ఏంటి? ఇప్పుడు ఎవరైనా శ్రమ అనుభవిస్తే అది మనకి నచ్చుతుందా? వేరే వాళ్ళు మన ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడుతుంటే, బాధపడుతుంటే, అయ్యో ఎందుకు అలా ఈ శ్రమ వీళ్ళకి రాకుండా ఉంటే బాగుండు అన్న, అంటే మనం కొన్ని సందర్భాలు అలా అనుకుంటాం. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు శ్రమ అనుభవించటం అన్నది అది దేవుని చిత్తం అంట, అది ఆయనకి ఇష్టమైందంట. అందుకే యేసు ప్రభు వారిని కిందకు పంపించారన్న మాటలు కూడా మనం బైబిల్ గ్రంథంలో చూడొచ్చు. దీన్ని యేసు ప్రభు వారు సొంతంగా తన మాటల్లో కూడా చెప్పినట్లుగా మనకు అర్థమవుతుంది. ప్రపంచంలో ఎవ్వరు తన మరణం గురించిన ప్రవచనాలు ఎంతమందికి చెప్పలేదు యేసు ప్రభు వారు తప్పితే. యేసు ప్రభు వారే తన మరణం గురించి, తన పునరుద్ధానం గురించి యేసు ప్రభు వారు ముందుగా మనకి ఆయన చెప్పినట్లుగా తెలుస్తుంది. యోహాను సువార్త 18:4 యేసు తనకు సంభవింపబోవు అన్నియూ ఎరిగిన వాడై అనే మాట మనకు కనిపిస్తుంది అన్నమాట. యేసు ప్రభుకి తన జీవితంలో 3.5 సంవత్సరాలు ఏం జరుగుతుంది, సిలువ మరణానికి ముందేం జరుగుతుందో అన్నీ ఎరిగిన వాడై అనే మాట మనం చూస్తాం. అలాగే మత్తయి సువార్త 16:21 మత్తయి సువార్త 16:21 అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడో దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా అనే మాట మనం చూస్తాం. ఇదే వచనాలు మార్క్ సువార్త 8:31 అలాగే 10:33 లూకా సువార్త 9:22 కూడా ఇవే మాటలు కనిపిస్తాయి మనకి. లూకా సువార్త 9:22 కూడా మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది అనే మాట చూస్తాం. యేసు ప్రభువారు తన గురించి 4 సువార్తల్లో మనకి ఆయన మరణము యొక్క ప్రవచనాలు లేకపోతే ఆయన యొక్క పునరుద్ధానమును గురించిన విషయాలు, ఆయన ఎలాంటి హింసలు పొందబోతున్నాడో ఆ విషయాలన్నింటినీ శిష్యులకి ఆయన చెప్తున్నట్లుగా మనం గమనించగలం. ఎందుకు శిష్యులకి చెప్పాలి? ఆల్రెడీ ఆయనకు తెలుసు కదా ఆయన ఏ శ్రమ అనుభవిస్తాడో తెలుసు కదా. మళ్ళా శిష్యులకి కంటిన్యూస్గా 4 సువార్తల్లో కూడా మనం ఈ మాటలు చూడగలం. ఎందుకు చెప్తున్నారు అంటే యేసు ప్రభువారు దేవుని యొక్క సంకల్పం ఏంటో, ఆయన యొక్క చిత్తం ఏంటో, ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు యేసు ప్రభువారు, ఎందుకు ఈయనను అరెస్ట్ చేస్తారో, ఎందుకు హింసించబడతారో ఆ విషయాలన్నీ తన శిష్యులకి తెలియకోకుండా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. యేసు ప్రభువారు శిష్యులకి ముందుగానే ఈ వచనాలన్నింటినీ వాళ్ళకి చెప్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. కాకపోతే వాళ్ళకి అది అర్థం అవ్వలేదు. పేతురు ఏమంటారంటే యేసు ప్రభువారు నేను ఇలా హింసించబడి చనిపోతాను అంటే ప్రభువా ఇది నీకు ఎన్నడూ జరగడానికే వీల్లేదు, అసలు అలాంటిది రానే రావద్దంటాడు. కానీ యేసు ప్రభువారు వచ్చింది దేనికి? అలా శ్రమ అనుభవించడానికే వచ్చారు, యేసు ప్రభువారు మరణించడానికే వచ్చారు. కానీ పేతురుకి అన్నిసార్లు చెప్తున్నా కూడా అది అర్థం కాకుండా పేతురు వెంటనే అది అడ్డుకోవాలని చూస్తూ ఉంటాడు. ఒకవేళ అలాంటి ఇబ్బంది వస్తే ప్రభువా నీతో పాటు నేను కూడా మరణించడానికి నేను సిద్ధం అంటాడు. కానీ తర్వాత వీళ్ళందరూ పారిపోయారు అరెస్ట్ చేసినప్పుడు. వాళ్ళకి అది దేవుని చిత్తమని, యేసు ప్రభువారు తండ్రి అయిన దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికే ఈ భూమి మీదకు వచ్చారన్న సంగతి శిష్యులకి ఎన్నిసార్లు చెప్తున్నా సరే వాళ్ళు అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉండిపోయారు. చాలాసార్లు బైబిల్ ద్వారా దేవుడు తన చిత్తాన్ని మనకి తెలియజేస్తున్నా గడియ గడియలో అడుగడుగునా, మనం కూడా శిష్యుల్లాగే చాలాసార్లు వాటిని అర్థం చేసుకోకుండా మనకున్న నాలెడ్జ్ని బట్టి లేదా మనకున్న పరిస్థితుల్ని బట్టి మన సొంతంగా మనం ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటా ఉంటాం, అవి దేవునికి వ్యతిరేకంగా వెళ్తూ ఉంటాయి. కాబట్టి దేవుడు బైబిల్ ద్వారా తన చిత్తాన్ని తెలియజేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వాటి గురించి మనం ఆలోచించగలగాలి. యేసు ప్రభువారు ఎలాంటి శ్రమ అనుభవించారు అంటే ఆయనని ఒక 5 ప్లేసెస్ కి అటు ఇటు తిప్పారు సిలువకి ఎక్కించే ముందు. ఎలాంటి శ్రమ అంటే లూకా సువార్త 22:39-45 చూస్తే ఆయన శ్రమ ఏదేను అది గెత్సమనే తోటలో నుంచి ప్రారంభం అవటం మనం చూస్తాం అనమాట. ఈ లూకా సువార్త 22:39-45 యేసు ప్రభువారు గెత్సమనేలో తోటలోకి వెళ్ళి ఆయన ప్రార్థన చేసిన విషయాలన్నీ మనం అక్కడ చూడగలం అనమాట. యేసు ప్రభువారు ఆయన ప్రార్థనలో ఆయన ఏం చేస్తున్నారు? ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించము, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించును కాక అని యేసు ప్రభువారు ప్రార్థన చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది అనమాట. అలాగే మార్క్ సువార్త 14:33-34 కూడా చింతాక్రాంతుడు అగుటకును ఆరంభించను, నా ప్రాణము మరణమునంతగా దుఃఖములో మునిగిపోయి ఉన్నది అనుంది. యేసు ప్రభువారు ఇంతకీ దేని గురించి ప్రార్థన చేస్తున్నట్లు? యేసు ప్రభువారు ఒక మాట అంటున్నారు, ఈ గిన్నె నా యొద్ద నుంచి ఒకవేళ నీ చిత్తం అయితే తొలగించు, అయినను నా ఇష్టం కాదయ్యా నీ చిత్తమే. ఏంటి ఆ గిన్నె? యేసు ప్రభువారు అనుభవించే శ్రమ అనుకుందామా? ఆల్రెడీ శ్రమలు అనుభవించాలని యేసు ప్రభువారికి తెలుసు. దానికి సిద్ధపడే ఇప్పుడు కాదు యేసు ప్రభువారు, జగత్ ఉత్పత్తి వేయబడక మునిపే ఇది నేను అనుభవించాలి, కిందకు వచ్చిన తర్వాత ఇలా నన్ను చంపేస్తారని ఆల్రెడీ ఆయన ప్రిపేర్ అయ్యే యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చారు. అయితే అవి తీసేయమని అడుగుతున్నట్ల, ఆ శ్రమ తీసేయమంటున్నట్ట, ఏంటి ఇక్కడ ఆ గిన్నె అంటే ఏంటి? మనం ఈ గిన్నెని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ గిన్నె అంటే దేవుని యొక్క న్యాయమైన ఉగ్రత పాత్ర, అది దేవుని యొక్క ఉగ్రత. అది అక్కడ గిన్నె యేసు ప్రభువారు ఎదుట ఉంచబడిన గిన్నె ఏంటి అంటే దేవుని యొక్క ఉగ్రత. అది సమస్త మానవాళి పైన దేవునికి ఉన్నటువంటి ఉగ్రత కోపం, అది అది ఇప్పుడు యేసు ప్రభువారి మీద ఎయ్యాలి. ఆ ఎప్పుడైతే యేసు ప్రభువారు శిలో మీద ఆ ఉగ్రంతన అంతటిని ఆయన అనుభవించాలి అన్నప్పుడు తండ్రికి ఈయనకి ఎడబాటు వస్తుంది. ఎందుకంటే శిలువలో యేసుప్రభువారిని ఆయన కుమారుడిగా చూడడు, నీ స్థానంలో నా స్థానంలో మనుషులందరి స్థానంలో ఒక దోషిగా చూడాలి. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి ఆ ఉగ్రతని బట్టి మన స్థానంలో యేసుప్రభువారు శిలువలో నించోబోతున్నారు. కాబట్టి మనం చేసిన పాపాలన్నిటినీ ఆయన మీద వేయబోతున్నారు. కాబట్టి అప్పుడు శిలువలో కుమారుడు కుమారుడుగా కాకుండా మన స్థానంలో ఒక దోషిగా, ఇంకా చెప్పాలనుకుంటే ఒక దొంగగా, అన్ని మనం ఎన్ని పాపాలు చేశామో అన్ని రకాల పాపాలు, ఒక మాట మనకు కనిపిస్తుంది యోహాను సువార్తలో, లోక పాపమును మోసుకొని పోయే గొర్రె పిల్ల అనే మాట మనకు కనిపిస్తుంది. అంటే ఏంటి, లోకంలో ఎంతమంది ఉంటే అంతమంది యొక్క పాపానికి రావాల్సిన శిక్షని యేసుప్రభువు అనుభవించాలి ఇప్పుడు సిలువలో. ఆ టైంలో ఆయన తండ్రికి ఈయనకి ఎడబాటు వస్తుంది, అది నచ్చట్లేదు ఆయనకి. తండ్రి నుంచి ఆయనకి ఆ ఎడబాటు, స్పిరిచువల్ గా అసలు ఆ ఎడబాటు ఇష్టం లేదు ఆయనకి. ఒక పక్కన యేసుప్రభువు 100% మనిషి, ఓ పక్కన 100% ఆయన దేవుడు. ఈ 75వ కీర్తన 7-8 వచనాల్లో దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకరిని తగ్గించును ఒకరిని హెచ్చించును. ఈ మాట మన జీవితంలో అందరం అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మినిస్ట్రీలో ఉన్నప్పుడు చాలా సార్లు మనకంటే కొంతమంది ఎక్కువగా వర్క్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు, కొంతమందికి ఫేమ్ వస్తుంది. అప్పుడు ఫేమ్ రాని వాళ్ళు వాళ్ళని చూసి కుళ్ళుకోవడానికి లేకపోతే ఏమంటారు బాధపడటానికి వీల్లేదు, అయ్యో మనం అలా లేమే అలా అంటానికి లేదు. ఎందుకు, దేవుడే కొంతమందిని ఒకరిని హెచ్చిస్తాడు ఒకరిని తగ్గిస్తాడంట. అది చాలాసార్లు మనం లైఫ్ లో అప్లై చేసుకుంటే మనం హ్యాపీగా ఉంటాం. ఎందుకంటే దేవుడు కొంతమందిని ఇప్పుడు మోషేని హై పీక్స్ లోకి తీసుకెళ్లాడు, ఫేమ్ అయ్యేటట్టు దేవుడే చేశాడు. ఆయనని ఒక మంచి లీడర్ గా వాడుకున్నాడు. కింద వాళ్ళు ఆయనను చూసి బాధపడటానికి అసూయ పడటానికి వీల్లేదు. ఎవరైతే హై స్టాండర్డ్స్ లో లేకపోతే హై లెవెల్ లో ఉన్నారో వాళ్ళు కింద వాళ్ళని చూసి గర్వపడటానికి వీల్లేదు. దేవుడు ఎవరిని, కొంతమందిని హెచ్చిస్తాడు కొంతమందిని తగ్గిస్తాడు. అందుకనే వీళ్ళు అలా అవడానికి కారణం ఇలా కాదు అలా కాదు, నన్ను ఎందుకు ఇలా చేయాలి అది అంటానికి ఏమీ లేదు. దేవుడే తీర్పు తీర్చువాడు. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షారసం పొంగుచున్నది, అది సాంబారంతో నిండి ఉన్నది అనుంది. ఆ కింద వచనాల్లో చూస్తే మనము దేవుని యొక్క జడ్జ్మెంట్, ఇస్రాయల్ ప్రజల మీద దేవుని యొక్క న్యాయమైన ఉగ్రతకి గుర్తుగా మనం ఆ పాత్ర చూస్తాం, ఆ కాంటెక్స్ట్ అంతా మనం చదివితే. అలాగే యెషయా గ్రంథం 51:17 కూడా యెహోవా క్రోధ పాత్రను ఆయన చేతి నుండి పుచ్చుకొని తాగిన దానా అనే మాట అనిపిస్తుంది. అంటే ఇస్రాయల్ కి సంబంధించిన వర్సెస్ ఇవి. దేవుని యొక్క కోపము, ఆయన ఉగ్రత ఆ పాత్రతో పోల్చబడింది అలా. అలాగే యిర్మీయా గ్రంథం 25:15 కూడా నీవు ఈ క్రోధపు మధ్య పాత్రను అనే మాట కనిపిస్తుంది. ఈ వచనాలను అన్నిటిని బట్టి మనకేం అర్థం అవ్వాలంటే యేసు ప్రభు ఎదుట ఉంచబడింది గాడ్స్ జడ్జ్మెంట్, ఆయన వ్రాత్, లేకపోతే దేవుని యొక్క ఉగ్రత పాత్ర ఇప్పుడు యేసుప్రభు వారి మీద ఉంచబడింది. అంటే మానవాళ్ళందరిపైన, మనకి రోమిల్కి రాసిన పత్రిక 1:18-18 చూస్తాం, పరలోకం నుండి దేవుని యొక్క కోపము బయలుపరచబడుతుంది. ఎవరి మీద? సమస్తమైన దుర్నీతి మీదను భక్తిహీనత మీదనుంది. అంటే మనందరి పైన ఉన్నటువంటి ఆ కోపము యొక్క పాత్ర అది యేసుప్రభు వారి మీద ఇప్పుడు సిలువలో కుమ్మరించబడబోతుంది. దాన్ని ఆయన అనుభవించాలి, ఆ కోపాన్ని అనుభవించే టైంలో ఆయన కుమారుడిగా కాకుండా తండ్రికి ఎడబాటుగా ఒక శత్రువుగా, మన స్థానంలో, అది అర్థం చేసుకోవాలి, మన స్థానంలో ఒక దోషిగా నిలబడబోతున్నారు. అది యేసుప్రభు వారికి అది భరించాలంటే చాలా కష్టం ఉంది. ఎందుకంటే ఆయన హోలీ గాడ్, అతి పరిశుద్ధ యేసుప్రభు వారు, అది ఇప్పుడు ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఆయన ఎమోషనల్ గా స్ట్రెస్ కి గురవుతున్నారు అనమాట. అది ఎందుకంటే 100% మానవుడుగా దాన్ని అనుభవించాలంటే దట్ ఇంపాసిబుల్. ఎంత ఆ ఉగ్రత పాత్రని మానవుని రూపంలో అనుభవించాలంటే అది ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉండాలి. ఇప్పుడు అది ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్లో అంటే పాత నిబంధన కాలంలో, నోవా కాలంలో దేవుని ఉగ్రత కంటే, సొదొమ గొమొర్రా మీద దేవుడు చూపించినట్టు కంటే, ఉగ్రత కంటే అసలు ఒక సముద్రంలో ఆ రెండు ప్రాంతాల మీద, లేకపోతే ఆ రెండు సంఘటనల్ని మనం చదివితే దేవుని యొక్క ఉగ్రత అంటే సముద్రంలో ఒక చిన్న నీటి బొట్టు అంత 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 ఉంటుందంట. ఏది? ఆ రెండు ఈవెంట్స్ లో మనం చూసిన దేవుని ఉగ్రత. ఇంకెంత భరించాలి యేసుప్రభు వారు? ఫర్ సపోజ్ మనం ఆలోచించుకుంటే, నేనున్నాను, నేను చనిపోయిన తర్వాత యుగ యుగాలు నేను అనుభవించాలి నరక శిక్షని. నేనే కాదు, ఇప్పుడు మనం ఇంతమంది 250-300 మంది ఉన్నామా? మనమే, నేను ఒక యూనిట్ అనుకుందాం. యుగ యుగాలు మరి నేను అనుభవించాలి కదా, నేను ఒక యూనిట్ అనుకుందాం. మనం అందరం తలా ఒక యూనిట్ అయితే 330 మందో 300 లేకపోతే 400 మంది మన యూనిటే ఎంత ఉగ్రత ఉండాలి. అలాగే ప్రపంచంలో ఎంతమంది బిలీవర్స్ ఉన్నారు, వాళ్ళందరి యొక్క ఉగ్రతని యేసుప్రభు వారు ఇప్పుడు భరించాలి కదా సిలువలో. అది ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్, అది ఏమంటారు, ఆ ఎమోషనల్ స్ట్రెస్కి యేసుప్రభు వారు గురవబోతున్నారు ఇప్పుడు. అందుకనే ఆ గెత్సెమనే అంటే ఆయిల్ ప్రెస్ అని అర్థం. అంటే ఆ ఆలివ్ సీడ్స్ని తీసుకొచ్చి ఇట్లా క్రష్ చేసి దాంట్లో నుంచి ఆయిల్ తీస్తారు. ఇప్పుడు యేసుప్రభు వారు ఆయిల్ని ఏ విధంగా అయితే క్రష్ చేసి తీస్తున్నారో, ఆ గింజల్ని నలిపేస్తున్నారో, అలా యేసుప్రభు వారు నలపబడతారు, నలగొట్టబడతారు ఇప్పుడు. ఆ ఎమోషనల్ స్ట్రెస్, ఎక్స్ట్రీమ్ స్ట్రెస్కి ఏమైందంటే ఆయన చెమట రక్తపు బిందువులుగా బయటికి రావడం మనం చూస్తాం. దీన్ని హిమటోహైడ్రాసిస్ అంటారు సైంటిఫిక్ వరల్డ్లో అయితే. అది ఎంత కష్టం, ఒక 100% మానవుడిగా మానవాళి పైన ఉగ్రతని ఆయన భరించాలి ఇప్పుడు సిలువలో. అందుకనే మానవుడిగా ఆయన వల్ల కాదు, కానీ దేవుడు వెంటనే ఏంజిల్ని పంపించి క్రీస్తుని ఆ ఏదేన్ తోటలో బలపరిచినట్లుగా మనం చూస్తాం. అంత ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ స్ట్రెస్ కి యేసుప్రభు వారు గురయ్యారు ఆ గెత్సెమనే తోటలో. ఆ తర్వాత అదే తోటలో యూదా యేసుప్రభు వారిని అప్పగించడం మనం చూస్తాం. యేసుప్రభు వారిని అరెస్ట్ చేయడానికి ఎలా వచ్చారు తెలుసా? యోహాన్ సువార్త 18:3 కావున యూదా సైనికులను, ప్రధాన యాజకులను, పరిసయ్యులను పంపిన బండ్రౌతులను వెంటబెట్టుకుని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చిననుంది. ఆయుధాలతో వచ్చారంటే యేసుప్రభుని పట్టుకోవడానికి. బందీపోటి దొంగను పట్టుకెళ్తారు కదా, అప్పటి కాలంలో పెద్ద పెద్ద దొంగతనాలు చేసిన బందీపోటి దొంగల్ని తీసుకెళ్లడానికి ఆయుధాలతో వచ్చేవారంట. కానీ యేసుప్రభు వారిని కూడా అలాగ అనుకొని బందీపోటి దొంగను పట్టుకోవడానికి వచ్చినట్టు వచ్చారు వాళ్ళందరూ. అలా అరెస్ట్ చేసి లూకా సువార్త 22:54 వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయానే మాట ఉంది. శిష్యులందరూ పారిపోయారు. ఎవరైతే నీకు ఆ సమస్య వచ్చే, నీ దగ్గరే ఉంటాం ప్రభా, నీ ప్రాణానికి మా ప్రాణం అడ్డన్న వాళ్ళు అరెస్ట్ చేయగానే మొత్తం అందరు
సిస్టర్ వాయిస్ రావట్లేదండి. సిస్టర్ వాయిస్ రావట్లేదు సిస్టర్.
నా వాయిస్ వినిపిస్తుందమ్మా?
ఆ ఇప్పుడు వస్తుందండి, 1 మినిట్ రాలేదు.
ఓకే ఓకే. యేసుప్రభు వారిని గెత్సెమనే తోటలో అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఆయనని బందిపోటి దొంగని ఏ విధంగా అయితే అరెస్ట్ చేస్తారో అలా అరెస్ట్ చేయడానికి వచ్చారు. ఆయనను పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు. ఎలా తీసుకెళ్లారంటే ఈడ్చుకుంటూ తీసుకెళ్లారంట. మన చిన్నపిల్లల్ని స్కూల్కి రాకపోతే ఈడ్చుకుంటూ తీసుకెళ్తాం కదా కిందకి లాగిపట్టి. అలా యేసుప్రభు వారిని, ఎవరిని, రాజులకు రాజు, ప్రభులకి ప్రభు, సృష్టికర్త అయిన దేవుడు, బలవంతుడైన దేవుణ్ణి ఎలా తీసుకెళ్తున్నారు ఇప్పుడు? ఈడ్చుకుంటూ తీసుకెళ్తున్నారు. ఎక్కడికి? యోహాన్ సువార్త 18:22 గమనించగలం మనం. బండ్రౌతులలో ఒకడు అక్కడికి తీసుకెళ్లిన తర్వాత, నీవేనా ఆయనవి, రాజువి నువ్వేనా, అది ఇదని ప్రశ్నలు వేస్తుంటే నీవన్నట్టే అన్నాడంట యేసుప్రభు. దానికి ఆ పక్కన ఉన్న బండ్రౌతు అక్కడ ఏం చేశాడంటే, ఏంటి నువ్వు ప్రధాన యాజకుడికే ఇలా ఉత్తరం ఇస్తున్నావని యేసుప్రభుని అరచేతులతో కొట్టాను అనుంది. ఈడ్చుకొని వచ్చారు, అరచేతులతో కొట్టారంట. అలాగే అక్కడి నుంచి కైప దగ్గర తీసుకెళ్లారు. మత్తయి సువార్త 26:67 ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దిరి అరచేతులతో కొట్టిరి అనుంది. ఉమ్మి వేస్తే ఎంత అవమానంగా అనిపిస్తుంది మనకి, ఎంత భయంకరమైనటువంటి అషేమ్గా మనం ఫీల్ అవుతాము. అంతేకాదు వంగబెట్టి యేసుప్రభు వారిని ముసుకేసి కుట్టారంట, అరచేతులతో కుట్టారంట, గుద్దారంట యేసుప్రభు వారిని. ఆ తర్వాత యోహాను సువార్త 18:30 వీడు దుర్మార్గుడు అన్నారంట యేసుప్రభు. ఆ మాట అక్కడ రాయబడి ఉంది, వీడు దుర్మార్గుడు కాని ఎడ్లా నీ దగ్గరికి ఎందుకు తీసుకొస్తాం మేము, పిలాసు దగ్గర చెప్తున్నామంట, వీడు దుర్మార్గుడు అండి, జనల్ని తిరుగుబాటు చేయడానికి ప్రేరేపిస్తున్నాడు, కైసర్కి పన్ను ఇయ్యద్దంటున్నాడు, అన్ని అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నారు. యేసుప్రభు వారిని నిందలు వేస్తూ అనరాని మాటలు, అంటే ఎమోషనల్ గా ఆయనని ఎంత టార్చర్ చేస్తున్నారో చూడండి. దేవుణ్ణి వీడు దుర్మార్గుడు అని అంటున్నారు. అక్కడి నుంచి హెరోద్ దగ్గర తీసుకెళ్లారు. అక్కడ కూడా 24 లూకాసువార్త 24:23:11 తృణీకరించి అపహసించిరి అని, అంటే కంప్లీట్ గా రిజెక్ట్ చేశారంట. నువ్వు వద్దయ్యా బాబు, మాకు అసలు నువ్వు అసలు బతికి ఉండడానికి వీల్లేదని రిజెక్ట్ చేశారు. అపహసించి అనే మాట ఉంది, అంటే నువ్వేనా యూదులకు రాజని చెప్పుకుని తిరుగుతున్నావు కదా, నువ్వేనా అని కొట్టి ముసుకేసి కొట్టి ఇప్పుడు నిన్ను కొట్టింది ఎవరు అని అడుగుతున్నారంట. అలా అపహసించారు. ఆ తర్వాత పిలాతు దగ్గరికి తీసుకెళ్లారు. మళ్ళీ అక్కడ పిలాతు, ఇతని యందు నాకే దోషం కనిపించట్లేదు, కానీ మీరు సిలువ మేయమని అరుస్తున్నారు కాబట్టి మీకోసం నేను సరే సిలువేయండి అని అప్పగించాడంట పిలాతు. అక్కడ ఏం జరిగిందంటే యోహాను సువార్త 19:1-2 అప్పుడు పిలాతు యేసుని పట్టుకొని, ఆయనను కొరడాలతో కొట్టించెను, సైనికులు ముండ్లతో కిరీటము అల్లి ఆయన తల మీద పెట్టి అరచేతులతో కొట్టిరి అనే మాట మనం చూస్తున్నాం. కొట్టడం అంటే నార్మల్ గా కాదండి, రోమన్ ప్రభుత్వంలో ఎక్స్పర్ట్స్ ఉంటారు కొట్టడానికి, ఆ దోషుల్ని లేకపోతే బందిపోటు దొంగల్ని శిక్షించడానికి వాళ్ళకి ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళు టార్చర్ చేయడానికే వెల్ ట్రైనింగ్ అయ్యి ఉంటారంట. దాన్ని రోమన్ ఫ్లాగ్రమ్ అంటారనమాట. ఆ రోమన్ ఫ్లాగ్రమ్ అంటే ఎలా ఉంటుందంటే మన అరచేయంత రాడ్ ఉంటుంది, ఆ రాడ్ కి లెదర్ క్లాత్ తోటి మొత్తం చుట్టేసి చివరికి బాల్స్ ఉంటాయి, చిన్న చిన్న బాల్స్, ఆ బాల్స్ కి గ్లాస్ మెటల్స్ లేదా చిన్న చిన్నవి ఐరన్ హుక్స్ ఉంటాయి కదా, మనం చేపలకి గాలాలు వేస్తాం అలాంటి హుక్స్, లేకపోతే జంతువుల కొచ్చగా చేసినటువంటి బోన్స్, అలాగే సీలలు మెటల్స్ తో తయారు చేసినవన్నీ వాటికి ఫిక్స్ చేస్తారంట. అలాంటి ఒక రోమన్ ఫ్లాగ్రమ్ తోటి యేసుప్రభు వారిని 39 కొరడా దెబ్బలు కొట్టారు. మీరు ఆలోచించండి, ఒక్కొక్క కొరడా దెబ్బ కొడితే నిజంగా లిటరల్ గా ఒక 1/2 కేజీ కండ ఊడిపడుతుంది. అసలు నేను ఇది ప్రిపేర్ అయ్యేటప్పుడు నాకు మైండ్ లో అయితే ప్రభు అసలు ఎలా భరించారు, ఎందుకంటే మా లాంటి శరీరాన్నే మీరు కూడా ధరించారు, మనకి కొంచెం చిన్న గాయం అయితే 2-3 రోజులు జ్వరం వచ్చేస్తుంది, దాన్ని భరించలేము, ఏ పని చెయ్యలేము, తలనొప్పి వస్తుంది, వాపు వస్తుంది, ఎంత టాబ్లెట్లు వేసుకోవాలి, మనకి ఇంత హడావుడి. కానీ యేసుప్రభు వారు పైన అంత దెబ్బలు తినుకుంటూ వచ్చారు, ఎమోషనల్ గా తృణీకరించారు, అపహసించారు, ఇక్కడ ఒక్కొక్క కొరడా దెబ్బ కొడుతుంటే నిజంగా 1/2 కేజీ కండ ఇట్లా చెల్లా చెదరగాడు పడిపోయిందంట. అంతలా టార్చర్ చేస్తున్నారు యేసుప్రభుని. పాత నిబంధనలో ఉంది ఆయన వీపంట పొలం దున్నబడినట్లు దున్నబడినది, అంటే మనలాగా ఇప్పుడు కనిపించే చర్మం ఏమి లేదు యేసుప్రభు వారికి. 39 కొరడాలు దెబ్బలు కొడుతుంటే ఎలా కొడతారు, చేతులు అటు ఇటు కదలటానికి కూడా ఉండదు, ఇంకా ఒక చిన్న కొయ్యకి వెనకాల సంకెళ్ళేసి గట్టిగా బంధించి కొడతారు కదలుకోకుండా. ఒక్కొక్క దెబ్బ కొడుతుంటే ఆయన అసలు ఆ భరించినటువంటి పెయిన్ ఎక్స్ట్రీమ్ లెవెల్. ఆ పెయిన్ అసలు నేను అది ఊహించుకున్నప్పుడల్లా నాకు ఒళ్ళంతా జల్దరి చేసింది, ప్రవయసులు ఎట్లా భరించావు నువ్వు ఇంత నొప్పి అని. ముళ్ళ కిరీటానికి మన చిటికెన వేలంత ఉంటాయంట, చిన్న చిన్న నీడిల్స్ లాంటివి, దాంతో ఇక్కడ మనకు దొరికే సర్కార్ ముళ్ళుల కంటే అది చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి అలాంటి, దాంతో సైనికులు ముళ్ళ కిరీటం చుట్టి లోపలికి ఇట్లా అదిమేశారు, లోపలికి వెళ్ళకపోతే ఇట్లా నెట్టేశారంట వాటిని. ఆయన బ్రెయిన్ లోకి ఆ స్కిన్ లో నుంచి వెళ్తుంటే ఒక్కొక్క లోపలికి వెళ్తుంటే ఎంత రక్తం కారిపోయి ఉంటుందో యేసుప్రభుకి, ఒక్కొక్క దెబ్బ పడుతుంటే ఎంత రక్తం కారిపోయి ఉంటుందో. అంత మాత్రమే కాదు, అన్ని దెబ్బలు తిన్న తర్వాత కూడా యేసుప్రభు వారు 56 కేజీలు ఉన్నటువంటి ఒక అడ్డ కొయ్యని పెద్దదాన్ని ప్రేతోరియం అనే ప్రాంతం నుంచి గొల్గొత్త కొండ పైకి తీసుకొని వెళ్ళాలి. అది 1/2 కిలోమీటర్ పైనే ఉంటుంది ఆ ప్లేస్ నుంచి. మనలాగా ఇలా రోడ్లు స్ట్రైట్ రూట్స్ ఏమి ఉండవు, ఆ స్ట్రీట్స్ లోంచి లోపల్లో నుంచి సందుల్లో నుంచి యేసుప్రభు వారు ఆ కొండ మీదకి వెళ్ళాలి. మార్గంలో ఆయనని అవమానించారు, దూషించారు. అసలే వీపోయి పొలం దున్నబడినట్టుగా దున్నబడితే మళ్ళీ ఆయన పైన ఒక 56 కేజీల ఒక భీము పెద్దది ఆయన మోసుకుంటూ వెళ్తుంటే ఆ కొరడా దెబ్బలు తిని ఆ రక్తం పోతున్నప్పుడు నాకైతే అసలు ప్రభా ఇట్లా అనుభవించారు నాయన ఇవి అని నాకైతే అసలు ఒకలాగా అనిపించింది. అంతేకాదు అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని దెబ్బలు తిన్న తర్వాత కూడా యేసు ప్రభు నా సిలువకి రెండు చేతులు, వాళ్ళ రోమన్ గవర్నమెంట్ ఏంటి అంటే ఎందుకు అట్లా వేస్తారు అంటే వాళ్ళు ఎరుషలేము వాళ్ళకి అవతల పక్కన అవుట్స్కర్ట్స్ లో వేస్తారంట అలాంటి పనిష్మెంట్స్, ఎందుకంటే రోమన్ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే ఇదిగో ఇంత భయంకరంగా శిక్ష ఉంటుంది అని అందరికీ తెలియడానికి అది ఆ వాల్ పక్కన, ఎరుషలేం వాల్ పక్కన అవుట్ సైడ్ ఆ కొండ మీద వేస్తారు. ఎందుకంటే ట్రావెలర్స్ అందరు ఆ పక్కన దారిలో నుంచే రావాలి యాక్చువల్ గా. అయితే అలా అందరికీ డిస్ప్లే అవ్వడానికి అక్కడ ఆ ప్లేస్ లో పెడతారనమాట, అంటే దోషుల్ని అలా శిక్షిస్తారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అరచేతుల్లో శీలలు కొడుతుంటే ఎంత రక్తం కారిపోయి ఉంటుంది, బోన్స్ అన్ని విరిగిపోయినాయి, పెద్ద నరం అంతా కట్ అయిపోయి ఉంటుంది, కాలు ఒకదాని మీద ఒకటి, ఒక కాలు మీద నుంచి వెళ్ళడం అంత పెద్ద నీడిలే మనకి ఎంత బాధాకరం. అయితే అది కిందకి వెళ్ళాలి, మళ్ళీ ఆ కొయ్యలోకి వెళ్ళాలి, స్టక్ అయిపోవాలి. అలా నిలబెడితే నిజంగా ఆ రెండు చేతుల మీద ఆ కాళ్ళ మీద ఆ బాడీ ఎంత బ్యాలెన్స్ అవ్వాలంటే అది ఎంత కష్టతరం ఎప్పుడైనా మనం ఆలోచించామా? మనం ఏం ఆలోచించాం, యేసు ప్రభు సిలువలో చనిపోయారు, సిలువలో చనిపోయారు, శ్రమ అనుభవించారు అందరికి తెలుసు, కానీ లిటరల్ గా ఆయన అనుభవించిన శ్రమను మనం ఎప్పుడన్నా అసలు జాగ్రత్తగా కూర్చొని ప్రభు ఇంత శ్రమ అనుభవించారా, ఎక్స్ట్రీమ్ మ్యాక్సిమం లెవెల్ శ్రమ ఈ ప్రపంచంలో ఎవరు అలా అనుభవించకపోయిండొచ్చు. ఆఖరి రక్త బొట్టు వరకు యేసు ప్రభువారు అలాగే భరించారు. అది ఆయన అంత శ్రమ అనుభవిస్తున్నా సరే ఆయన ఎలా స్పందించారంటే యెషయా గ్రంథం 53:7 53:7 అతడు దౌర్జన్యం నొందెను, బాధింపబడినను, అతడు నోరు తెరలేదు, వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదనుంది. ఇంత బాధ అనుభవిస్తున్నా సరే, పీసెస్ పీసెస్ ఇలా కండలు ఇట్లా ఊడి పడుతున్నా సరే, రక్తం ఇలా దారల్లాగా కారిపోతున్నా సరే, మౌనంగా నోరు తెరవకుండా భరించాడంట యేసు ప్రభువారు. కోపపడలేదు, తిరుగుబాటు చేయలేదు, శపించుకోలేదు, ఎవరిని శపించలేదు, ముఖం తిప్పుకోలేదనుంది, సహనం కోల్పోలేదు. అందుకనే ఆ మాట రాయబడింది, నీ రాజు సాత్వికుడై గాడిద పిల్లని ఎక్కొస్తున్నాడు. ఇది దేవుని యొక్క క్యారెక్టర్, సాత్వికుడై వస్తున్నాడంట. సహనం కోల్పోలేదు ఆయన, అవమానాలు, నిందలు, హేళనలు అన్ని యేసు ప్రభు వారు మౌనంగా భరించినట్లుగా అనిపిస్తుంది. ఎందుకో ఇంత భరించాడు యేసు ప్రభు వారు. మనం ఏదైనా శ్రమ వస్తే మన స్పందన ఎంత భయంకరంగా ఉంటుందో మరి ఆలోచించాలి మనం అందరం. యేసు ప్రభు వారేమో అంత భయంకరమైన శ్రమ అనుభవించినా సరే ఆయన మౌనంగా ఉన్నాడు. ఎందుకు అంతలా భరించాడు అంటే హెబ్రిల్కి రాసిన పత్రిక 12:12 ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి అనే మాట ఉంది అక్కడ. దేవుని ఎదుట ఒక ఆనందం ఉందంట. ఈ శ్రమ తర్వాత ఆయన ఎదుట ఒక ఆనందం ఉంచబడింది. ఆ ఆనందం కోసము ఈ సిలువను, ఈ అవమానాలని, వేటిని ఆయన అంటే సీరియస్ గా తీసుకోలేదు, నిర్లక్ష్య పెట్టాడు అన్నది, అంటే సహించాడు అనే మాట. సింపుల్ గా మౌనంగా భరించాడు. ఎందుకు? తన ఎదుట ఒక ఆనందము ఉంచబడింది. ఏంటి ఆ రెండు ఆనందం అంటే దాంట్లో రెండు పాయింట్స్ ఉంటాయి. తన తండ్రిని సంతోషపరచడానికి, రెండవది మనల్ని రక్షించడానికి. సింపుల్ రీజన్స్ రెండు, తండ్రిని సంతోష పెట్టడానికి, రెండవది మనల్ని రక్షించుకోవడానికి. యోహాను సువార్త 6:38 యోహాను సువార్త, నా ఇష్టం నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని. ఎందుకు మౌనంగా భరించాడంటే, నాకు నచ్చినట్టుగా నేను జీవించటానికి కాదు ఈ భూమి మీద, నా తండ్రి ఏ పని మీద అయితే నన్ను పంపించాడో దాన్ని నెరవేర్చడానికే నేను ఈ భూమి మీదకి వచ్చాను, అంతలా నేను సహించింది దానికే. అలాగే అపొస్తలుల కార్యాలు 4:27 అపొస్తలుల కార్యాలు, ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెను, వాటన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధుడైన సేవకుడైన యేసు అనే మాట కనిపిస్తుంది. ఎందుకు ఆయన భరించాడంటే, ఎప్పుడైతే నిర్ణయించబడిందో, ఏవైతే నువ్వు చెయ్యాలని నిర్ణయించావో, నీ సంకల్పం ఏదైతే ఉందో, వాటన్నిటినీ నేను చేయడానికే అభిషేకించబడ్డాను. ఎలాగా? ఒక సేవకుడిగా, పరిశుద్ధ సేవకుడిగా ఆయన అభిషేకించబడి ఈ భూమి మీదకి వచ్చాడు. అంటే తండ్రిని సంతోష పెట్టడానికి ఇంతలాగా ఆయన మౌనంగా ఇంత శ్రమను అనుభవించినట్లుగా మనకు కనిపిస్తుంది. అందుకనే మనకి పరలోకంలో సెంటర్ పీస్ ఆఫ్ వర్షిప్ ఏంటో తెలుసా? వధించబడిన గొర్రె పిల్ల, స్లాటర్డ్ ల్యాంబ్ అని ఉంటుంది. మీరు ప్రకటన గ్రంథం చూడండి, ఆ వధించబడిన గొర్రె పిల్ల ఎదుటే అందరూ సాష్టాంగ పడాలి. ద సెంటర్ పీస్ ఆఫ్ వర్షిప్ ఇన్ హెవెన్ విల్ బి ద డిస్ప్లే ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఇన్ ద స్లాటర్డ్ ల్యాంబ్. దేవుని యొక్క మహిమ ఏ విధంగా పరలోకంలో చూపించాడు అంటే, వధించబడిన గొర్రె పిల్లను బట్టి దేవుని యొక్క మహిమని మనం చూడగలం. దాన్ని బట్టి అక్కడ ఆరాధించారని మనం ప్రకటన గ్రంథంలో ఎక్కడ చదివినా మనకు కనిపిస్తూ ఉంటుంది. యోహాన్ సువార్త 17:4 తండ్రిని మహిమపరచడానికే ఈ శ్రమనంతటిని ఆయన అనుభవించాడని తెలుస్తుంది. చేయటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిస్తుని. ఎందుకు ఇంతలా భరించాడు అంటే, తండ్రి అయిన దేవుణ్ణి మహిమపరచటానికంట. రెండవది, మనల్ని రక్షించటానికి. ఎందుకంటే మన శిక్షని యేసుప్రభు వారు ఆయన మీద మోస్తే తప్పితే మనకు రక్షణ రాదు. మన పాపములకు ఆయన ప్రాయశ్చిత్తం చేయకపోతే మనం నీతిమంతులుగా తీర్చబడలేం. మన రక్షణ కోసము ఆయన మౌనంగా భరించాల్సి వచ్చింది. మనల్ని ఆ తండ్రి దగ్గరికి తీసుకెళ్లడానికి మౌనంగా ఆయన భరించాల్సి వచ్చింది. థర్డ్ ఏం చెప్తున్నానంటే, టు షో హిస్ క్యారెక్టర్. రోమిల్కి రాసిన పత్రిక 3:25-26 రోమిల్కి రాసిన పత్రిక 3:25-26 ఇలా ఉంది, పూర్వము చేయబడిన పాపమును దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తం నందలి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారంగా బయలుపరచును అనే మాట కనిపిస్తుంది. సిలువలో ఏం జరిగింది అంటే, దేవుని యొక్క క్యారెక్టర్ని ఆయన డిస్ప్లే చేశాడు. దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన లక్షణాలు ఏంటో మనం చూడగలం సిలువ మరణాన్ని బట్టి, ఆ శ్రమను బట్టి. ఏంటంట, ఆయన నీతి, ఆయన కరుణ, ఆయన రైచియస్నెస్, ఆయన నీతి న్యాయాన్ని దేవుడు చూపించాడు. అలాగే మన పట్ల ఆయనకున్నటువంటి అపరిమితమైనటువంటి ఎన్నలేని ప్రేమ, ఆయన కృప, కనికరము, మంచితనము దేవుడు ఆయన డిస్ప్లే చేశాడు. హీ మేనిఫెస్టెడ్ హిస్ క్యారెక్టర్. ఎలా? ఇప్పుడు నేనున్నాను అనుకోండి, మీరంటే నేను ఇష్టం అని చెప్తాను. అదే టైంలో మీరంటే నాకు ఇష్టం అండి, మీరంటే కోపం కూడా అంటే కుదురుతుందా? మనకి ఎవరికైనా సరే ఇష్టమైనా ఉంటుంది, లేకపోతే కోపమైనా ఉంటుంది. కానీ దేవుడికంట మన పైనేమో ఉగ్రత ఉంది. పరలోకం నుంచి వస్తుంది ఆయనకి 100% భయంకరమైన కోపం, ఉగ్రత ఉంది. 100% ప్రేమ ఉంది. మనల్ని రక్షించాలి, నరకం నుంచి మనం విడిపించబడాలి, మనం ఆ నరకానికి వెళ్ళొద్దు. అది 100% ప్రేమే. రెండు ఎలా తీరుతాయి మరి? అందుకనే దేవుడు తన సేవకుడైన క్రీస్తుని, పరిశుద్ధ క్రీస్తుని, ఆ కుమారుణ్ణి ఈ లోకానికి ఒక సేవకుడిగా పంపించి మన స్థానంలో మనం చేసిన వాటికి అన్నిటికీ ఆయన మీద మోపి, ఆయనని నలక్కొట్టి, మనకి బదులుగా మనకు రావాల్సిన శిక్షను యేసు ప్రభువు మీద మోపి, ఆయన చేసిన దానికి, లేకపోతే ఆయనకు ఒక నీతి ఉంటుంది కదా, ఆయనకు ఒక న్యాయం ఉంటుంది కదా, తప్పు చేస్తే శిక్ష రావాలి. కానీ ఒక పక్కన మనం అంటే ప్రేమ, మరి ఎట్లా రెండు చూపించాలి అంటే, ఆ తప్పు చేస్తే శిక్ష రావాల్సిన ఆ శిక్షని, మన మీద ఉన్న శిక్షను యేసుప్రభు వారి మీద మోపేసి, ఏదైతే దేవుడు డిమాండ్ చేస్తాడో దాన్ని ఆయన సాటిస్ఫై అయ్యాడు. మరి ఉగ్రతని సహిస్తే అప్పుడు మన పైన ఉన్న ఉగ్రత ఉండదు. ఇంకా మన శిక్షను ఆల్రెడీ యేసుప్రభు వారు సిలువలో అనుభవించారు. పర్ఫెక్ట్ గా ఆయన నీతిని, న్యాయాన్ని, అలాగే పర్ఫెక్ట్ గా 100% ఆయన కరుణని దేవుడు ఆ సిలువలో ఎగ్జిబిట్ చేసినట్లుగా, ఆయన ఇంత గొప్ప దేవుడు అని ఆయన నిరూపించుకున్నాడు. గాడ్స్ డిమాండ్ యేసుప్రభు వారు సాటిస్ఫై చేశారు సింపుల్ గా. దేవుడి డిమాండ్ ఏంటి? తప్పు చేస్తే శిక్ష రావాలి. మరి ఆ శిక్ష ఎవరు అనుభవించాలి? కాబట్టి కుమారుడైన క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆ సిలువ మీద ఆ శిక్షను అనుభవించి, ఓకే ఇప్పుడు నువ్వు శిక్ష రావాలి కాబట్టి ఆ శిక్షను నేను అనుభవించానని తండ్రి అయిన దేవుణ్ణి సాటిస్ఫై చేశాడు. అందుకనే ఆయన 100% న్యాయవంతుడు దేవుడు. ఎంత అందుకనే కరుణాధారం అని ఇక్కడ మాట ఉంటుంది. అలాగే ఎఫెసీయులు రాసిన పత్రికలో కరుణా సంపన్నుడు అని ఉంటుంది. అంటే ఆయన చూపించే కృపలో ధనవంతుడంట. అంటే ఇంకా అంతలాగే ఎవరు చూపించలేదు. మరి ఎవరు వచ్చి చనిపోతారండి? ఎవరు వచ్చి చనిపోయినా కూడా మన దోషాలకి ప్రాయశ్చిత్తం జరగదు కదా. పరిశుద్ధుడే రావాలి, పరిశుద్ధ రక్తమే చిందించబడాలి. అందుకనే ఆయనే ఈ భూమి మీదకి మానవుడిగా వచ్చి మన పక్షాన అంతటి శ్రమని అనుభవించాడు యేసుప్రభువారు. పూర్వం చేయబడిన పాపములను దేవుడు తన ఓరిం వలన ఉపేక్షించాడంటే ఏంటి అంటే, ఓల్డ్ టెస్టమెంట్ లో వాళ్ళని దేవుడు క్షమించాడు కదా, అబ్రహాం దగ్గర నుంచి, నోవా దగ్గర నుంచి. ఎలా క్షమించాడు మరి? ఓల్డ్ టెస్టమెంట్ కి న్యూ టెస్టమెంట్ కి ఒకటే సూత్రం, ఎప్పుడైనా కృప ద్వారా రక్షించబట్టమే, నీతిని బట్టే. మరి ఇప్పుడు ఎలా? అక్కడేమో యేసుప్రభు వారు ఇంకా చనిపోలేదు కదా ఓల్డ్ టెస్టమెంట్ లో. అంటే ఈ వర్సెస్ మనం ఇంకా చాలా లోతుగా ఆ చాప్టర్ అంతా చదివితే చెప్తున్నాడు దేవుడు, పూర్వము చేయబడిన పాపములను దేవుడు ఓరిమి చేత ఉపేక్షించాడంటే వీళ్ళ పాపాలకు కూడా శిక్ష యేసుప్రభు వారు వచ్చి అనుభవించబోతున్నారు. అందుకే ఉపేక్షించాడంట. వాళ్ళకి ఎక్కడి నుంచి, దావీదుకి ఎక్కడి నుంచి క్షమాపణ దొరికింది? ఆ దావీదు చేసిన తప్పు కూడా యేసుప్రభు వారి మీద మోపబడింది. అందుకనే భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో సరిపోయిన ఒకే ఒక బలి యేసుప్రభు వారు. ఇంకా బలించాల్సిన అవసరము లేదు. అన్నిటికీ, అన్ని కాలాలకి సరిపోయిన బలి అని ఉంది బైబిల్లో. అంటే ఏంటి, పాత నిబంధన భక్తుల యొక్క పాపాలకు కూడా యేసుప్రభు వారే శిక్ష అనుభవించారు. వాళ్ళని దేవుడు ఎలా క్షమించాడంటే ఓల్డ్ టెస్టమెంట్ లో ఆల్రెడీ వాళ్ళ పాపాలకు యేసుప్రభు వారు చనిపోబోతున్నారు కాబట్టి ఓకే క్షమించాను అంటున్నాడు. చాలా జాగ్రత్తగా వర్సెస్ మనం చదివితే మనకి అర్థమవుతాయి. ఇంత శ్రమని అనుభవిస్తే యేసుప్రభు వారు, మానవాళి యొక్క స్పందన ఏంటి? ఆఖరి రక్త బొట్టు వారికి కూడా ఆయన రక్తం చిందించి సిలువలో మరణిస్తే, ఒకసారి మా క్యాంప్ లో ఒక పాప అంది, ఛీ ఏంటక్క, అయ్యో పాపం కదా, అసలు యేసుప్రభు వారిని అలా హింసించినందుకు వాళ్ళని ఏం చేయాలక్క, వాళ్ళని అసలు చి వాళ్ళ కొంచెం కూడా బుద్ధి లేరు, ఎలాంటి మనుషులు అక్క అంది. నేను అన్నాను, యేసుప్రభు వారు అలా హింసించబట్టడానికి కారణం నువ్వే అన్నా నేను. అసలు షాక్ అయిపోయింది ఆ పాప, ఏంటక్క ఇట్లా అంటున్నారు, ఇంత సరే నేనెందుకు గురా, నేనేం చేసా యేసుప్రభుని, ఏహే నేను అసలు ఒక్క మాట కూడా అనలేదక్క యేసుప్రభుని, అసలు ఇబ్బే నేను అట్లాంటి దాన్ని కాదని. ఏంటి అట్లాంటి దాని కాదు, నువ్వు చేసిన పాపాలకే యేసుప్రభు వారు అంతటి శ్రమ అనుభవించారు, దానికి కారణం నువ్వే అని గట్టిగా చెప్పా. నువ్వే కాదు, నేనే కాదు, మనుషులందరికి కారణమే. మనం చేసిన పాపాలకే ఆయన అలా సిలువలో చనిపోవాల్సి వచ్చింది. అసలు ఆ పాప వెంటనే రియలైజ్ అయ్యి, అసలు ఇన్ని సంవత్సరాలు నేను చేసిన తప్పుకు కూడా యేసుప్రభు వారు ఇంత శ్రమ అనుభవించారా, నా ప్లేస్ లో అనుభవించారా నాకు తెలియదక్క. ఎవరైతే అది కొరడాలతో కొట్టారో వచ్చి వాళ్ళని నేను తిట్టుకున్నాను, కానీ దానికి కారణం నేను కూడా అని నాకు ఇప్పటిదాకా అర్థం కాలేదని మారు మనసు పొందింది ఆ పాప. నాకు చాలా సంతోషం వేసింది. నిజంగా ఆయన సిలువ మరణం మనకి చాలా సంతోషకరమైన వార్తది. ఆయన శ్రమ అన్నది మనకి బెనిఫిట్ తీసుకొచ్చి పెట్టింది. చాలా మందికి ఇది అర్థం కాక, అయ్యో పాపం అని ఏడవలసిన పని లేదు, సంతోషపడుతూ నా పక్షాన దేవుడు శ్రమ అనుభవించి ఇలా చనిపోయాడు, నాకు అందుకే రక్షణ వచ్చిందని సంతోషపడాలి, ఆయన ఆరాధించాలి. ఎందుకంటే ఆయన ద్వారా మాత్రమే రక్షణ, నిత్య జీవం వస్తుంది మనకి. సంతృప్తి, సంతోషం, సమాధానం అన్ని ఆయన ద్వారానే. మరి తెలుసుకున్న మనం ఏం చేయాలి? ఆయన శ్రమలతోటి మనకేమన్నా సంబంధం ఉందా? మనం ఆల్రెడీ యేసుప్రభు నమ్ముకున్నాం, తెలుసుకోకపోతే యేసుప్రభుని తెలుసుకోవాలి. నా పక్షాన యేసుప్రభు వారు మరణించారు, నా పాపాలని నేను ఒప్పుకోవాలి, ఇంతటి శ్రమకి కారణం నేనేనా అని వెంటనే ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకోవాలి. మరి ఆల్రెడీ మనం పాపాలు ఒప్పుకున్నాం, మనకు తెలిసింది, మరి మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి? బిలీవర్స్ గా యేసుక్రీస్తుని అంగీకరించిన మానవాళి మొత్తం యేసుప్రభు దగ్గరకు వచ్చి పాప క్షమాపణ పొందాలి. ఆయన అనుభవించినటువంటి ఆ శ్రమ, చేసిన త్యాగాన్ని, బలియాగాన్ని బట్టి. మనం ఆల్రెడీ సరే అది అర్థమైంది మనకి, మరి ఇప్పుడేం నేర్చుకోవాలి ఆ శ్రమల్ని బట్టి? అంటే ఫిలిపిల్ రాసిన పత్రిక 1:30 ఫిలిపిల్ రాసిన పత్రిక 1:30 క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమ పడుటయు మీకు అనుగ్రహించబడేను అనే మాట ఉంది. దేవుడు మనకి శ్రమ అనుగ్రహించాడు అంటే యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత కూడా మనకి శ్రమలు ఎదురవుతాయి. మన జీవితంలో మనం ఎప్పుడూ దయచేసి అట్లా అనుకోవద్దు, క్రీస్తుని అంగీకరించిన తర్వాత మొత్తం పూలబాటే అనుకోవద్దు, దయచేసి శ్రమలు వస్తాయి. అవి మన మంచికే, మనకి విధేయత నేర్పించటానికే శ్రమలు వస్తాయి, మనల్ని దేవుని యొక్క స్వారూప్యంలోకి తీసుకెళ్లడానికే శ్రమలు వస్తాయి. కాబట్టి ఇదేదో వింతగా శ్రమ వచ్చినప్పుడు అపొస్తలుల అది పేతురు రాసిన మొదటి పత్రిక 4:12 అనుకుంటా ఈ మాట ఉంటుంది, దయచేసి చూడండి ఎవరైనా. పేతురు రాసిన మొదటి పత్రిక 4:12 ఉండొచ్చు. మీకేదో వింత జరిగిందని ఆశ్చర్యపడద్దని చెప్తుంటాడు పేతురు. శ్రమ వస్తే అయ్యో ఏంటి ఈ శ్రమ వచ్చిందేంటి, అయ్యో ఇంత బాధ ఏంటి అని ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఆయన ఫిలిప్పీలు రాసిన పత్రికలో చెప్తున్నాడు పౌలు గారు, మీకు శ్రమ అనుగ్రహించబడును. అలాగే తిమోతికి రాసిన 2 తిమోతి 3:12 క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింసించబడుదురు లేకపోతే హింస పొందుదురు. అది అండర్లైన్ చేసుకోండి. యేసు ప్రభుని నిజంగా జెన్యున్ గా మారు మనసు పొంది పాపక్షమాపణ అనుభవి ఆయన దగ్గర అడిగి ఆయనని నిజంగా వెంబడించే వాళ్ళకి ఖచ్చితంగా హింసలుంటాయి. ఇప్పటి వరకు నేను హాయిగా బతికాను, యేసుప్రభు నమ్ముకున్నాను, ఏ నాకు ఈ శ్రమలు ఇవన్నీ తెలియదంటే యు ఆర్ నాట్ ఏ బిలీవర్, యు ఆర్ నాట్ ఏ క్రిస్టియన్. నిజంగా నిజమైన విశ్వాసివి కాదు. నీకు శ్రమ రావడం లేదు అంటే విశ్వాసివి కాదని. శ్రమ వస్తుందంటే మనం సరైన మార్గంలో ఉన్నామని అర్థం చేసుకోవాలి. దయచేసి ఇవి చాలా చర్చెస్ లో చెప్పడం లేదు, మనుషుల్ని మోసం చేస్తున్నారు. జీవితంలో క్రీస్తుని అంగీకరించే తోట శ్రమ వస్తుందంటే మనం సరైన మార్గంలో క్రీస్తు యొక్క మార్గంలో నడుస్తున్నామని. దయచేసి మనం ఎవరము వీళ్ళకి శ్రమ వచ్చిందంటే వీళ్ళేదో పాపం చేస్తుంటారులే, ప్లీజ్ అలాంటి డెసిషన్ కి రావద్దు. అందుకనే దేవుడు తీర్పు తీర్చొద్దన్నాడు. ఎవరికి దేవుడు ఎందుకు శ్రమ అలో చేస్తాడో మనకు తెలీదు, అయితే వేరే వాళ్ళని మనం ఆ ఉద్దేశంతో చూడొద్దు. ఎవరికైనా శ్రమ వస్తే ప్రార్థన చేయాలి, ఆదరించాలి అంత మట్టుకే. యోహాన్ సువార్త 16:33 లోకంలో మీకు శ్రమ కలుగును, డైరెక్ట్ స్టేట్మెంట్. 16:33 లోకంలో మీకు శ్రమ కలుగును, ఖచ్చితంగా శ్రమలుంటాయి ఈ లోకంలో మనం ఉన్నంత కాలం. పేతురు రాసిన మొదటి పత్రిక 2:19-20 శ్రమ అనుభవించడానికి మీరు పిలువబడ్డారు. చాలా మంది యేసుప్రభు వారు ఆశీర్వదిస్తాడు, అందుకనే దేవుడు మనల్ని పిలిచాడు. ఇంకా ఇక అసలు మనకి ఎదురే లేదు కాదు, శ్రమ అనుభవించడానికి కూడా యేసుప్రభు వారు మనల్ని పిలిచారు. పేతురు రాసిన మొదటి పత్రిక 4:1 క్రీస్తు శరీరమందు శ్రమ పడేను గనక అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకునిడి. ఎలాంటి మనస్సుని కలిగి ఉండాలి మనము? శ్రమ పడడానికి ఇష్టపడాలి. శరీరమందు శ్రమ పడ్డాడు యేసుప్రభు వారు, అలాంటి మనసే మనం కూడా ధరించుకోవాలి. అదే పేతురు రాసిన మొదటి పత్రిక 2:21 క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలి యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయేను. ఎంత మంచి మాట! ఎప్పుడైనా మనం దీన్ని ఆలోచించామా? శ్రమ పడాలంటే మన యేసుప్రభు వైపు చూడాలంట. ఒకసారి చాలా సార్లు ఏమంటామంటే, అయ్యా నువ్వు దేవుడివి, నీకేం తెలుసయ్యా మా బాధలు, నీకుంటే తెలుస్తాయి మా బాధలు అని అనడానికి వీల్లేదు. మనకంటే ఎక్స్ట్రీమ్ లెవెల్, మనం ఎవ్వరూ భరించలేనంత ఎక్స్ట్రీమ్ లెవెల్ యేసుప్రభు శ్రమ అనుభవించారు, అందుకనే మాదిరి ఉంచిపోయాడంట. శ్రమ వచ్చిందా? ప్రార్థన చేసుకోవాలి దయచేసి. యాకోబు రాసిన పత్రిక 5:13 ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. యేసుప్రభు వారికి ఆల్రెడీ శ్రమ వస్తుందని తెలుసు కాబట్టి ఆయన గెత్సెమన్ తోటలోకి వెళ్ళి ప్రార్థనలో సమయం గడిపారు ఆయన. మరి మనకి ఎటు నుంచి ఏ శ్రమ వస్తుందో తెలీదు కాబట్టి ప్రతిరోజు దేవుని సన్నిధిలో కొంత సమయం గడపాలి, ప్రార్థనలో కొంత సమయం గడపాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనం ప్రార్థనలో గడుపుతామో దేవుడు మనల్ని ఆ శ్రమని ఎలా ఎదుర్కోవాలో మనల్ని బలపరుస్తాడు. ఎందుకంటే మనం ఆల్రెడీ బలహీనమని దేవునికి తెలుసు కాబట్టి మన శ్రమల్లో మనకి తోడుగా ఉండి దేవుడు మనకు సహాయం చేస్తాడు. వాటిని ఎలా ఎదుర్కోవాలి, మనస్తాపానికి గురి కాకుండా, మనసు బాధపడుకోకుండా, సైకలాజికల్గా ఫీల్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళకోకుండా దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఆనాడు యేసు ప్రభుని దేవదూతను పంపించి బలపరిచినట్లుగానే శ్రమలో కూడా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని బలపరుస్తాడు, ధైర్యంగా వాటిని ఎదుర్కోవడానికి మనకి దేవుడు సహాయం చేస్తాడు, పిరికి పందల్లాగా పారిపోవడానికి కాదు. యోహాను సువార్త 16:33 చివరి మాటలో ఉంటుంది, లోకంలో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యం తెచ్చుకునిడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఆల్రెడీ నేను ఇంత భయంకరమైన శ్రమని అనుభవించి జయించాను కదా, జయించిన నేను మీలో ఉన్నాను కదా, ధైర్యం తెచ్చుకోండి, భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే శ్రమల ద్వారా దేవుణ్ణి మహింపరుస్తాం కాబట్టి. దేవునికి మహిమ ఎలా వస్తుంది? యేసుప్రభు వారు తండ్రి అయిన దేవుణ్ణి ఎలా మహింపరిచారు? శ్రమల ద్వారానే. పేతురాష్ట్ర మొదటి పత్రిక 4:16 ఆ వచనాలన్నీ ఉంటాయి. మనకు ఎప్పుడైతే శ్రమ వస్తుందో మనం దేవుణ్ణి మహింపరుస్తాం, అంటే మరింతగా దేవుని మీద ఆధారపడతాం, మరింతగా దేవునికి దగ్గరవుతాం శ్రమ వస్తే. రోమిల్కి రాసిన పత్రిక 12:12 ఉంది, నిరీక్షణ గలవారై సంతోషించుడి, సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ఉండాలి అని ఉంది. శ్రమ వస్తే మనము సంతోషించాలంది. నిజంగా లిటరల్ గా చెప్పండి, శ్రమ వచ్చినప్పుడు మనం నిజంగానే ప్రభువుని బట్టి సంతోషిస్తామా? అయ్యా శ్రమ వచ్చింది, నేను సరైన మార్గంలోనే ఉన్నాను నాయన, శ్రమ వచ్చింది, నువ్వు నాకు తోడుగా ఉన్నావు ప్రభా. యాకోబుని ప్రేమించాడంట దేవుడు, ఏషావుని ద్వేషించానను. ఎలా చూపించాడు ప్రేమని ద్వేషాన్ని దేవుడు? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నేను కూడా ఇంతకుముందు ఆలోచించలేదు. దేవుడిని అడిగితే చెప్పాడు, ప్రభా ఈ యాకోబుని ప్రేమించానన్నారు, ఏషావుని ద్వేషించానన్నారు. అది ఎట్లా ఎగ్జిబిట్ చేశారు మీరు అంటే, యాకోబుని ప్రేమించాడు దేవుడు, రోజు కొట్టాడంట. ఏషావుని ద్వేషించాడు, పోని ఇష్టం వచ్చినట్టు బతుకొని వదిలేశాడంట. మనకి శ్రమ వస్తున్నాయంటే నిజంగా సంతోషించాలి, దేవుడు మనల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడని, మనల్ని సరైన మార్గంలో దేవుడు మనల్ని షేప్ చేస్తున్నాడు. పెన్సిల్ని చెక్కకోకుండా రాయలేం కదా, వాడడానికి ఉపయోగపడదు చెక్కకుండా. బంగారాన్ని కొలిమిలో వేస్తేనే అది వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. మనల్ని దేవుడు శ్రమ మనకి అలో చేసి మన జీవితాల్లో శ్రమల ద్వారా దేవుడు మనల్ని ఆయన స్వారూప్యంలోకి మనల్ని తీసుకొస్తూ ఆయన వాడుకుంటాడు. అప్పుడు దేవునికి మహిమ వస్తుంది, ఎందుకంటే మనం విధేయత నేర్చుకుంటాం శ్రమల్లో. అందుకనే నిరీక్షణ గలవారే సంతోషించుడి. ఇప్పటి శ్రమలు రాబోయే వాటి ఎదుట ఎన్న తగినవి కాదు, ఆ మహిమ ఎదుట ఎన్న తగినవి కావు. ఎందుకంటే మనకొక నిరీక్షణ ఉంది, మనం ఈ భూమిని విడిచిపెట్టగానే ఆ క్రీస్తుతో యుగ యుగాలు ఉంటాం. ఆ మహిమ ఎదుట, ఆ జీవితం ఎదుట ఇది ఆఫ్టర్ ఆల్ అనుకోవాలి మనం. ఎందుకంటే మనకే ఈ నిరీక్షణ ఉంది, యేసుక్రీస్తుకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటది? ఆయన తిరిగి లేస్తాడు, ఆయనకు అది తెలుసు, తండ్రి తిరిగి లేపుతాడని తెలుసు. మనం కూడా తిరిగి లేస్తాం, చనిపోయిన తర్వాత మరణంతోటే మనకి జీవితం ఎండ్ అయిపోవట్లేదు. కాబట్టి ఈ జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి శ్రమల్ని బట్టి సంతోషించు. దేని బట్టి సంతోషించాలి? దేవుడు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ శ్రమల్లో నుంచి నన్ను తీసుకెళ్తూ నన్ను సరిచేస్తున్నాడు. అంతేగాని ప్రభా నన్ను మర్చిపోయావా, ఏంటి శ్రమలు ఇంకెంతకాలం? శ్రమను తీసేలేదు యేసుప్రభు ప్రార్థన చేసినప్పుడు, బలపరిచాడు. ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచుతాడు దేవుడు, మనం విధేయత చూపించేంత దాకా. ఏ విషయంలో మనం సరిచేసుకోబడాలో అది సరిచేసుకున్న తర్వాత దేవుడు తీసేస్తాడు. ఆ సబ్మిషన్ కోసము దేవుడు మనల్ని శ్రమలకి గురి చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మనం ఏమి చేయకపోయినా సరే దేవుడు శ్రమను అలో చేస్తాడు, మన విశ్వాసాన్ని టెస్ట్ చేస్తూ ఉంటాడు దేవుడు. కాబట్టి ఏది జరిగినా సరే, ఏది జరిగినా మన జీవితంలో శ్రమ ఎదురవుతుంది అంటే దేవునికి మరింతగా దగ్గరగా జీవించటానికి, ఆయనకి విధేయత చూపించటానికి అని మనం అర్థం చేసుకోవాలి. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 4:14 క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిల్చుచున్నాడు గనుక మీరు ధన్యులు. ఇప్పుడే చెప్పాను నేను, మీరు శ్రమ అనుభవిస్తున్నారంటే క్రీస్తు ప్రభువుని బట్టి మీరు శ్రమ అనుభవిస్తున్నారు అంటే దేవుని ఆత్మ మీ మీద నిల్చుచున్నాదని అర్థం చేసుకుంటే మీరు ధన్యులు. అంటే మనం దేవుని చేతుల్లో ఉన్నాము, మనల్ని దేవుడు విడిచిపెట్టలేదు. దానికంటే సంతోషం ఇంకేంటి? పాత నిబంధనలు అంతా వాళ్ళకి శ్రమ ఎదురైనప్పుడల్లా దేవుడు ఎక్కడైనా విడిచిపెట్టడం చూస్తాము మనం. వాళ్ళ ప్రార్థన విని శ్రమకాలమందు వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దానిలోంచి విడిపించాడనే మాటలు చూస్తాం మనం. సైనికులు దేశం కోసం ఎంత సఫర్ అవుతున్నారు, ఆ సఫరింగ్స్ ని వాళ్ళు పడే శ్రమ అవమానం అనుకుంటారా? దేశం కోసం గర్వం అనుకుంటారా? ఒక హానర్ గా ఫీల్ అవుతారు. పోలీసులైనా సైనికులైనా ఎవరైనా సరే వాళ్ళు ఏదైనా దేశాన్ని కాపాడుకునే విషయంలో వాళ్ళు శ్రమ అనుభవించాల్సి వస్తే అది అవమానంగా ఎంచారు వాళ్ళు, అది చాలా గౌరవంగా ఎంచుతారు. మరి క్రీస్తు కోసం మనం నిలబడేటప్పుడు, బోల్డ్ అన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు వెనక తగ్గించేవి ఛాలెంజెస్ బోల్డ్ అని ఉంటాయి. అవి ఇంట్లో, ఆఫీసులో, లేకపోతే బయట మనం తిరిగేటప్పుడు సొసైటీలో. దేవుని రాజ్యం కోసం మనం స్టాండ్ తీసుకోవాలి కదా, బోల్డ్ అన్ని ఛాలెంజెస్ ఉంటాయి. కాబట్టి డోంట్ గివ్ అప్, గాడ్ ఈజ్ విత్ అస్. వాళ్ళు బయట వాళ్ళు, వాళ్ళకి డబ్బు ఉంటే లేకపోతే మంచి హోదాలుంటే ధన్యులంట, కానీ మనకి శ్రమ వస్తే ధన్యులం మనము. చాలా ఆపోజిట్ గా లేదు ప్రపంచానికి, లోకానికి, దేవుని యొక్క స్టాండర్డ్స్ కి? యాకోబు రాసిన పత్రిక 5:10-11 వచనాల్లో కూడా, 5:10-11, నా సహోదరులారా, ప్రభు నామమును బోధించి ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికకును మాదిరిగా పెట్టుకునిడి, సహించిన వారిని ధన్యులు అనుకుంటున్నాం కదా. ఎంత మంచి మాట చూడండి, సహిస్తే ధన్యుడవు నీవు. అన్బిలీవర్స్కి శ్రమ అనుభవిస్తే బెనిఫిట్ లేదు, కానీ మనకి బెనిఫిట్ ఉంది. శ్రమ వచ్చిందంటే వీఆర్ ఇన్ ద స్కూల్ ఆఫ్ సఫరింగ్స్. స్కూల్ ఆఫ్ సఫరింగ్స్ ద్వారానే మన క్యారెక్టర్ బిల్డప్ చేస్తాడు దేవుడు. ఎందుకంటే చాలాసార్లు మనం బైబుల్లో చదువుకుంటూ వెళ్తుంటాము, అది ఎక్స్పీరియన్స్ అయితేనే మనకి అర్థమవుతుంది. కాబట్టి దేవుడు శ్రమల గుండా తీసుకెళ్తూ అది ఎక్స్పీరియన్స్ అయ్యేటట్టు చేస్తాడు దేవుడు. స్కూల్ ఆఫ్ సఫరింగ్స్ లో ఉన్నాము అంటే నిజంగా సంతోషించాలి. యేసుప్రభు వారు తండ్రి అయిన దేవుణ్ణి సంతోషపరచడానికి అంత శ్రమని ఆయన అనుభవించి మౌనంగా భరించి తండ్రి అయిన దేవుణ్ణి మహిమపరచాడు. ఆయన అలా మహిమపరచడం వల్ల మనకి ఈరోజు రక్షణ వచ్చింది. అదే యేసుప్రభు వారు సిలువ మీద కమ్మో నేను పోని, ఈ బాధలు నేను భరించలేను, నా వల్ల కాదనంటే మన పరిస్థితి ఏమైపోయేది? మనకు అసలు రక్షణ వస్తుందా? యేసుప్రభు వారు లిటరల్ గా 100% మనకి ఎటువంటి శరీరం ఉందో అలాంటి శరీరంతోనే అనుభవించారు, నో డౌట్. చివరిగా హెబ్రిల్కి రాసిన పత్రిక 12:2 ఏ శ్రమ వచ్చినా సరే, ఏ ఇబ్బంది వచ్చినా సరే, విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూచుచు ఈ పరుగు పందంలో ఓపికతో పరిగెత్తాలి అని ఉంది. హడావుడిగా కాదు, ఓపికతో పరిగెత్తాలి. మన ఎదుట ఒక పరుగు పందం ఉంది, అయితే ఎలా పరిగెట్టాలి? ఓపికతో పరిగెట్టాలి. ఎవరి వైపు చూస్తూ పరిగెట్టాలి? విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూస్తూ అని ఉంది. తండ్రి వైపు చూడకుండా శ్రమల్ని మనము జయించలేం. యేసుప్రభు సహాయం లేకుండా మనం శ్రమను దాటుకొని ముందుకు వెళ్ళలేం. అలానే శ్రమలు రాకుండా చేయలేం, అవి రాకుండా ఆపలేము. కాబట్టి ఖచ్చితంగా క్రీస్తుని వెంబడిస్తున్నాము అంటే శ్రమలు అనుభవించాలి. అది మనకి కొత్త కాదు. యేసుప్రభు వారు ఆల్రెడీ శ్రమ అనుభవించి ఆయన జయించాడు. కాబట్టి మనం ఎదుర్కొంటున్న శ్రమల్లో ఆయనకి తండ్రి ఏ విధంగా సహాయం చేశాడో, బలపరిచాడో, మనకు కూడా ఈ స్కూల్ ఆఫ్ సఫరింగ్స్లో, ఈ జీవితం అంతా స్కూల్ ఆఫ్ సఫరింగ్సే. ఎందుకంటే మన క్యారెక్టర్ని దేవుడు బిల్డప్ చేస్తాడు. ఆ కుమారుని యొక్క స్వారూప్యంలోకి మనల్ని డే బై డే ఈ శ్రమల ద్వారా మనల్ని తీసుకెళ్తాడు. ఎందుకంటే మనుషుల్ని క్షమించమని మనం చదువుతాం, కానీ క్షమించటం మనకి లిటరల్ గా తెలియదు. మనుషుల్ని ప్రేమించాలి అని తెలుస్తుంది, కానీ లిటరల్ గా మనం చేయలేము. శ్రమల ద్వారా దేవుడు మనకు అవన్నీ నేర్పిస్తాడు. మనుషుల్ని క్షమించటం, ప్రేమించటం, దేవుని మీద ఆధారపడటం. మనకి శ్రమ రాకపోతే దేవుడే గుర్తుకురాడు. పై పైన పొద్దున ప్రార్థన చేసుకున్నాం, సాయంత్రం ప్రార్థన చేసుకున్నాం, నైట్ ప్రార్థన చేసుకున్నాం, అంతే. మీరు గమనించట్లేదు, మీరు ఎప్పుడైనా శ్రమ వస్తే జెన్యున్ గా వస్తుంది అప్పుడు ప్రేయర్. కన్నీళ్లతోటి లోపల హృదయంలో నుంచి ఆ భారం తన్నుకుంటూ వస్తుంది. అయ్యా నాకు నువ్వు తప్పితే దిక్కు లేదని అప్పుడు అంటాం. ఆ విధేయత దేవుడికి ఇష్టం. అప్పుడు నేర్పిస్తాడు మనకి గర్వం ఉందా, లేకపోతే క్షమించలేని తత్వం ఉందా, ప్రేమించలేని తత్వం ఉందా, మనుషుల్ని అర్థం చేసుకోలేకపోతున్నామా, లేకపోతే దేవునికి దగ్గరగా జీవించకుండా మనకు నచ్చినట్టుగా సమయం గడుపుతున్నామా. వీటన్నిటిని దేవుడు శ్రమలు ఇలా అలో చేసి మన క్యారెక్టర్ని బిల్డప్ చేస్తారు. ఎప్పుడైతే మనం ఆ శ్రమల్లో దేవునికి విధేయత చూపిస్తూ ఆయన వైపు చూస్తూ మనం రెక్టిఫై చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటే ఆ తండ్రి అయిన దేవుణ్ణి మనము మహిమపరుస్తాం. అందుకనే శ్రమ వస్తున్నప్పుడు దయచేసి ఎందుకు వచ్చింది ఆలోచించడంలో తప్పు లేదు, ఓహో దీనికి ఇలా వచ్చిందని రెక్టిఫై చేసుకోవాలి, కానీ దేవుడిని క్వశ్చన్ చేయడానికి వీలేదు. ఎందుకంటే దేవుడు మన జీవితంలో శ్రమ అలో చేశాడంటే అది మన మంచి కోసమే, మనల్ని సరిచేయటానికే అని అర్థం చేసుకుంటూ ముందుకెళ్తే మనకి బాధ అనిపించదు. ఈ విషయాల్ని మనం అర్థం చేసుకుంటూ ముందుకెళ్లాలని దేవుడు ఆశిస్తున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుని క్లోజ్ చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి. నాయన, నిజంగా మీరు చేసిన మేలు ఉపకారాల కొరకే మీకు స్తోత్రాలు నా తండ్రి. నాయన, మీరు సిలువలో ప్రభా సిలువకి ముందు మీరు అనుభవించిన శ్రమల్ని బట్టి నిజంగా మేమెన్నో విషయాలు నేర్చుకున్నాం నాయన తండ్రి. నాయన, మీరు తండ్రిని మహింపరచడానికి ప్రభా అయ్యా మమ్మల్ని నాయన క్రీస్తు ప్రభా రక్షించి ఆ సింహాసనం ఎదుట నిలబెట్టాలని, ఆ నిత్య జీవం ఇవ్వాలని మీరు మౌనంగా వీటిని అన్నింటినీ భరించిన విధానం బట్టి మీకు వందనాలు అయ్యా. నీకేమి మేము రుణం తీర్చుకోగలం నాయన, ప్రతిరోజు మిమ్మల్ని ఆరాధించడం తప్పితే మీకు మేము ఏమీ ఇవ్వలేం ప్రభా అయా నా తండ్రి. నిజంగా మీరు మాపైన చూపించిన ఈ మహాప్రేమనంతటిని బట్టి, ఎనలేని ప్రేమనంతటిని బట్టి మీకు వందనాలు ప్రభా. మా జీవితంలో ప్రతిరోజు నాయన మీరు మమ్మల్ని విడిచిపెట్టకుండా తండ్రి మా శ్రమంలో కూడా మీరు తోడుగా ఉంటానంటున్నారు, మమ్మల్ని బలపరిచి అయా నా తండ్రి దినదినము మీ యొక్క స్వారూప్యంలోకి మమ్మల్ని తీసుకొని రావాలని అయా నా తండ్రి మీరు శ్రమల్ని మాకు అలో చేసి ప్రభా అయా మా ఎదుట ఉంచబడిన పరుగు పందంలో నాయన మేము ముందుకు నడవడానికి, మీ వైపు చూడడానికి ప్రభా, కంప్లీట్ గా నీ మీద ఆధారపడటానికి నాయన మీరు మాకు సహాయం చేయవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటూ నాతో పాటు ప్రభా ఈ యొక్క మీటింగ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నిజంగానే మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ హెచ్చిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్.